ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ఈరోజు మీకు మిరప పంట గురించి వివరించడానికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాల పాలెం నుండి విద్యార్థులు వచ్చారు. ఈరోజు ఈ కార్యక్రమంలో మిరప సస్య రక్షణ గురించి చర్చిస్తున్నాం. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో మిరపను దాదాపు 80,000 హెక్టార్లలో సాగు చేయుచున్నారు. 2.8 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడిని పొందుతున్నాం. వర్షాధారంగా నల్ల నేలలు, నీటి వసతి కింద ఎర్ర నేలలు, చెల్కా భూములు, ఒండ్రు నేలలు అనుకూలం. మిరప సాగు చేసే రైతులు ఈ మధ్య కాలంలో వివిధ దేశాలకు మిరపకాయలను మరియు అనుబంధ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నారు. రైతులు అధిక దిగుబడి సాధించే లక్ష్యంతో పాటు నాణ్యతా ప్రమాణాలు పాటించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కొన్ని పరిస్థితుల్లో జర్మనీ, ఇటలీ, స్పెయిన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాలు మన ఎగుమతుల్లో అఫ్లాటాక్సిన్స్ అనే విష పదార్థం గరిష్ట స్థాయిలో ఉండటం వలన తిప్పి పంపుతున్నారు. ఈ నేపథ్యంలో అఫ్లాటాక్సిన్స్ పై అవగాహన పెంచుకుని మన పంట ఉత్పత్తులలో అది లేకుండా చూసుకుని నాణ్యమైన ఉత్పత్తులు ఎగుమతి చేసినట్లయితే మంచి ధర పలికే అవకాశం ఉంది. మిరప సాగులో సస్యరక్షణ, అఫ్లాటాక్సిన్స్ గురించి అవగాహన పెంచేందుకు మేము మీ ముందుకు వచ్చాం.
ఏం పార్వతమ్మ, ఎట్లున్నావు? అంతా బాగేనా?
ఏం బాగో రామయ్య, ఈసారి మిరప శాంతం నన్ను మింగేసేలా ఉంది.
ఏమాయే పార్వతమ్మ, అంత దిగులేమొచ్చి పడింది నీకు?
దిగులు కాక ఇంకేంటి రామయ్య, ఇల్లు పీకి పందిరి వేసినట్టు అప్పు చేసి మరీ 5 ఎకరాల మిరప పంటేసినా.
అయితే ఏమాయా ఇప్పుడు?
ఈసారి అనుకున్నంత మిరప పంట చేతికొచ్చేలా లేదే.
గట్టనా? ఏమైందో జర సమజేటట్టు చెప్పరాదే.
ఇల్లు అలగగానే పండగైందా రామయ్య? దానికి ఏం రోగం వచ్చిందో? దినాం దినం ఆకులన్నీ ముడుచుకపోయి పూతంతా రాలిపాయే.
అయ్యా గట్లనా మరి, ఇట్లయితే పంట యాడ చేతికొస్తుంది? ఏమైనా మందులు కొట్టకపోయినావా మరి?
ఏం కొడితే ఏమైతదో ఎవరికెరుకాం. గందుకేగా ఈ తిప్పలన్నీ నాకు, చెప్పేటోళ్లు కూడా లేకపాయే. ఏం చేయమంటవిగా?
మనలాంటోళ్ల కోసమే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు ఏర్వాక కేంద్రాల ద్వారా మరియు కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా మన సమస్యలను పరిష్కారం చెప్తున్నారు.
అవునా, ఇదంతా నీకెట్లా తెలిసే?
పోయినేడు నేను మిరప వేసిన యాదికుందా, గప్పుడు నార్కులు తెగులొచ్చి పంటంతా పాడైపాయే.
అవులే రామయ్య, మన రాత్రే మంచిగా లేవు. ఏం చేస్తే మరి గప్పుడు?
మా చుట్టాలల్లా ఒకరు ఏవోగా పనిచేస్తుండు, ఆయన అడిగితే నన్ను సైంటిస్టుల దగ్గరకు తొలకపోయిండు. గప్పుడు అక్కడ సైంటిస్టులు మిరపలోని సస్యరక్షణ గురించి పద్ధతులన్నీ చెప్పిర్రు, అవి పాటించిన మంచి దిగుబడి వచ్చింది నాకు.
అవునా, అయితే మరి నన్ను కూడా జర తొలకపోరాదే.
నేను రేపు గక్కడికే పోతున్నా పార్వతమ్మ, తొలకపోతాలే నిన్ను కూడా.
గదంతా సరే గాని నమ్మొచ్చానే.
ఎందుకట్లా అనుకుంటున్నావు పార్వతమ్మ?
పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు పోయినేడాది కందిలో నరసయ్య వాడిన మందు నేను కూడా వాడినా, ఉన్న కందంతా కాలిపాయే.
పోయినేడాది నాకు బానే దిగుబడి వచ్చిందిగా, నీకు కూడా మంచిగానే జరుగుతుందిలే, జర భరోసా ఉంచుకో.
అట్లనే మరి, పోదాం రేపు, ఉంటాయిగా.
ఏం పర్వతమ్మా, పోదామా? ఇంకా ఆలస్యం అయితే చీకటైతది.
వస్తున్నా రామయ్య. చీకటి గానికి ఎంత దూరం ఉంటది?
దగ్గరనేలే, పోదాం పా ఇక. ఓ పార్వతమ్మా, గా కనిపించే బిల్డింగే కృషి విజ్ఞాన కేంద్రం, లోపలికి పోదాం పా.
అమ్మా నమస్కారం.
నమస్కారం, ఎవరు మీరు, ఏ పని మీద వచ్చారు?
మిరపకి పురుగు అయ్యిందమ్మా, దీని గురించి తెలుసుకోవాలని వచ్చాం.
చాలా దూరం నుండి వచ్చినట్లున్నారు. ఇలా నేరుగా వెళ్ళి కుడివైపున ఉన్న మొదటి గదికి వెళ్తే మీకు కావలసిన సమాచారం తెలుసుకోవచ్చు.
మంచిదమ్మా, నమస్కారం మేడం.
నమస్కారం.
నా పేరు రామయ్య.
నా పేరు పార్వతమ్మ. మేము పాలమూరు నుంచి వచ్చాము.
చెప్పండి, అంత దూరం నుండి ఎందుకు వచ్చారు?
మేడం, పోయినేడు మీరు చెప్పిన పద్ధతులు పాటించడం వల్ల నాకు మంచి దిగుబడి వచ్చింది. దానికి నా కృతజ్ఞతలు.
ఇప్పుడు కొత్తగా ఏమైనా సమస్యలు వచ్చాయా?
ఏం చెప్పమంటారమ్మా, పూతంతా రాలిపోతుంది, ఆకులన్నీ ముడుచుకుపోతున్నాయి. దీనికి ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి మేడం.
తప్పకుండా చెప్తానమ్మా. ఆకులు ముడుచుకుపోవడం అనేది రెండు రకాలుగా వస్తుంది. ఒకటి పై ముడత, రెండు కింది ముడత. మీ పంటకి ఏ విధంగా వచ్చిందో చెప్పగలరా?
అవన్నీ మాకే మెరుక మేడం. ఇదిగోండి ఒక మొక్కను తెచ్చాను, చూసి జర మీరే చెప్పండి.
ఇది పై ముడత. ఇది ముఖ్యంగా తామర పురుగుల వలన వస్తుంది. తామర పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చడం వలన ఆకులు పైకి ముడుచుకుంటాయి.
ఆకులు ఒకటేనా, కాయలకు కూడా ఏమైనా నష్టం కలుగుతుందా మేడం?
పురుగులు కాయలను గీరడం వలన కాయల మీద చారలు ఏర్పడతాయి. ఉధృతి ఎక్కువైనప్పుడు మొక్కలు గిడసబారతాయి. ఆకులు పిందెలు రాగి రంగులోకి మారి పూత పిందే రాలిపోయే అవకాశం కూడా ఉంది.
మరి ఈ సమస్యను నివారించడం ఎలా మేడం?
కొన్ని మందులు వాడడం వలన కొంతవరకు నివారించవచ్చు.
ఏ మందు వాడాలో కాస్త చెప్పండి మేడం.
ముఖ్యంగా తామర పురుగుల నివారణకి ఫిప్రోనిల్ గుళికలు వాడతారు. నాటిన 15 మరియు 45 రోజులకు ఎకరాకు 8 కిలోల ఫిప్రోనిల్ గుళికలు తగినంత తేమ ఉన్నప్పుడు వేయాలి. మీరు నాటి ఎన్ని రోజులైంది?
నాటి 2 వారాలైంది. ఈ మందు పేరు చిట్టీలో రాస్తే పోగానే వాడతాను.
అవసరాన్ని బట్టి 1.5 గ్రాముల ఇసిఫేట్ లేదా 0.2 గ్రాముల ఎస్టామెఫ్రిట్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయొచ్చు. అదే నారుమడిలో అయితే సెంటు నారుమడికి 80 గ్రాముల 0.3% ఫిప్రోనిల్ గుళికలు వేయాలి. ఈ మందులు నేను చిట్టీలో రాసిస్తాను.
ఇది తగ్గినాక కింది ముడత వస్తే ఏం చేయాలమ్మా?
కింది ముడత అనేది తెల్లనల్లి వల్ల వస్తుంది. తెల్లనల్లి ఆకుల కింది నుండి రసం పీల్చడం వలన ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులోకి మారి కిందకి ముడుచుకుంటాయి. చివరికి ఆకులు గిడసబారి పెలుసుగా మారి రాలిపోతాయి. ఉధృతి ఎక్కువగా ఉంటే పూత రాలి కాపు ఎక్కువగా తగ్గుతుంది.
మరి దీనికి ఏ మందు వాడాలి మేడం?
నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా 1 మిల్లీలీటర్ల స్పైరోమెసిఫెన్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
గా మందు మా ఊర్లో దొరుకుతుందా మేడం?
దొరుకుతుంది
మేడం. మరి పూత రాలడానికి కారణం ఏంటి?
అది పిల్ల పురుగులు పూతను తొలిచి తినడం వలన అండాశయం తెల్లగా మారి విచ్చుకోక పూమొగ్గలు రాలిపోతాయి. దీన్ని తగ్గించడానికి పూత దశలో 5% వేపగింజల కషాయం లేదా 5 మిల్లీలీటర్ల వేప నూనె లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
మరీ ఎక్కువగా రాలిపోతుందమ్మా, చెట్టుకి ఒక్క కాయ కూడా కాసేలా లేదు.
అంటే ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంది. మీరు లీటర్ నీటికి 1.25 మిల్లీలీటర్ల ట్రైజోఫాస్ అనే మందు కలిపి పిచికారీ చేసి వారం రోజుల తర్వాత 2 మిల్లీలీటర్ల కార్బోసల్ఫాన్ లేదా క్లోరిపైరిఫాస్ అనే మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే పురుగును నివారించవచ్చు.
సరే అమ్మా, కాయకు కూడా పురుగు వచ్చిందమ్మా, దీనికి ఏం చేయాలి?
కాయలను తినే పురుగులు చాలా ఉన్నాయి. వీటిలో పొగాకు లద్ద పురుగు ఎక్కువగా వస్తుంది. వాటి యొక్క పిల్ల పురుగులు ఆకులకి చిన్న చిన్న రంధ్రాలు చేసి ఆకులను జల్లెడగా మారుస్తాయి. కాపు దశలో మిరపకాయల ముచ్చిక వద్ద రంధ్రం చేసి కాయ లోపలికి చేరి గింజలను గుజ్జును తింటాయి.
వీటిని ఎట్లా నివారించాలి మేడం?
విషపు ఎరను ఉపయోగించి వీటిని నివారించుకోవచ్చు.
మరి విషపు ఎర అంటే ఏంటి మేడం? ఇది ఎక్కడ దొరుకుతుంది మేడం?
విషపు ఎరను మనమే తయారు చేసుకోవచ్చు. 5 కిలోల తౌడు, 500 మిల్లీలీటర్ల క్లోరోపైరిఫాస్, 500 గ్రాముల బెల్లం తగినంత నీటికి కలిపి చిన్న చిన్న ఉండలు తయారు చేసి పొలంలో సాయంకాలం వేళల్లో మొక్కల మొదళ్ళ దగ్గర పెట్టాలి. ఈ మోతాదు 1 ఎకరానికి సరిపోతుంది.
ఈ పద్ధతి మంచిగుందమ్మా, తక్కువ ఖర్చు అవుతుంది.
అవును, ఇలాంటి తక్కువ ఖర్చు పద్ధతే విత్తన శుద్ధి కూడా.
అలాంటివన్నీ మాకేం తెలియదు మేడం, కొంచెం వివరంగా చెప్పండి మేడం.
విత్తనాలు మొలకెత్తాక పంటలో వచ్చే రోగాలను తెగుళ్లను నివారించడానికి ముందుగానే రసాయనాలతో విత్తన శుద్ధి చేసుకోవాలి.
ఏ రసాయనాలు వాడితే ఏ పురుగును నివారించవచ్చు చెప్పండి మేడం.
మిరపలో వైరస్ తెగులు రాకుండా మొదట 150 గ్రాముల ట్రైసోడియం ఆర్థ్రోపాస్ఫేట్ అనే మందు 1 లీటర్ మంచినీటిలో కరిగించి దీనిలో విత్తనాన్ని 20 నిమిషాలు నానబెట్టి నీరు తీసి కడిగి విత్తనాన్ని నీడలో ఆరనివ్వాలి. ఆ తరువాత అదే విత్తనాన్ని రసం పీల్చే పురుగుల నివారణకు ఇమిడాక్లోప్రిడ్ మందు కిలో విత్తనానికి 8 గ్రాములు పట్టించాలి. ఆ తరువాత అదే విత్తనానికి 3 గ్రాముల మ్యాంకోజెబ్ లేదా క్యాప్టెన్ ను కలపాలి. దీని వలన ఆకుమచ్చ రాకుండా ఉంటుంది. అటు తరువాత చివరిగా ట్రైకోడర్మా విరిడి అనే శిలీంద్రం పొడిని 1 కిలోకి 5 గ్రాముల చెప్పిన విత్తనానికి పట్టించి నారుమడిలో విత్తుకోవాలి.
నారుమడిలో విత్తుకున్నాక నారుకుళ్ళు తెగులు ఎక్కువగా వస్తుంది, మరి దాన్ని ఎలా నివారించాలి మేడం?
ఇప్పుడు చెప్పిన విత్తన శుద్ధి చేసుకుంటే రాదు. ఒకవేళ వస్తే నారుమడిలో విత్తనం మొలకెత్తిన వెంటనే ఒకసారి, మరల వారం రోజులకొకసారి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా 2.5 గ్రాముల రిడోమిల్ ఎంజెడ్ లీటర్ నీటికి కలిపి భూమి అంతా తడిచేలా పిచికారీ చేయాలి.
వర్షాకాలంలో తప్పనిసరిగా ఎత్తు నారుమడిలో విత్తుకోవాలి. ముఖ్యంగా ఈ నారుకుళ్ళు తెగులు అనేది నారుమడి ఎత్తుగా ఉన్నప్పుడు మరియు నారుమడిలో తేమ అధికంగా ఉన్నప్పుడు ఎక్కువగా వస్తుంది.
ఇక మీ సందేహాలన్నీ తీరినట్టేనా రామయ్య?
తీరినట్టే మేడం, చాలా సంతోషం మేడం.
మరొక విషయం, మీరు లోకల్ మార్కెట్లోనే కాకుండా వేరే దేశాలలో కూడా మంచి ధరకు అమ్ముకోవచ్చు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, చెప్తాము, వింటారా?
చాలా సంతోషం, చెప్పండి మేడం.
ముఖ్యంగా మన మిరపకాయల్లో అఫ్లాటాక్సిన్లు అనే రసాయనాలు ఎక్కువగా ఉండటం వలన పొరుగు దేశాలు తిప్పి పంపుతున్నారు.
అసలు అఫ్లాటాక్సిన్లు ఎలా వస్తాయి మేడం?
మిరప కోతకు ముందు తర్వాత ఆశించే ఆస్పర్జిల్లస్ లాంటి శిలీంద్రాల వల్ల ఈ అఫ్లాటాక్సిన్లు ఉత్పత్తి అవుతాయి.
ఏ పరిస్థితుల్లో ఇవి వస్తాయో చెప్పండి మేడం.
కోతకు ముందు మిరప పంట వర్షాభావ పరిస్థితులకి గురైనప్పుడు, మిరపకాయలు సాగునీటిలో తడిసినప్పుడు, కాయలు సరిగ్గా ఎండనప్పుడు, తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు బూజు పడుతుంది. నిల్వ సమయంలో మిరపకాయలు సంబంధిత ఉత్పత్తుల్లో తేమ శాతం 11 కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు శిలీంద్రం పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. 14% కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు అఫ్లాటాక్సిన్లు ఉత్పత్తి అవుతాయి.
మరి దీన్ని నివారించడం ఎలా మేడం?
పలుచని గుజ్జు, ఎక్కువ ఘన పదార్థం ఉన్న మిరపకాయలను సాగు చేయాలి. దీని వలన ఆరుదల త్వరగా అవ్వడమే కాకుండా కాయలు ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. కాయలను నేల మీద ఆరబెట్టకూడదు. మిరపకాయలను టార్పలిన్ పట్టాలు లేదా సిమెంట్ ఫ్లోర్ మీద ఆరబెట్టాలి.
రాత్రులందు మిరపకాయలను మంచు బారిన పడకుండా టార్పాలిన్ పట్టలతో కప్పాలి. తేమ కాయల్లో ఎక్కువగా ఉంటే అఫ్లాటాక్సిన్లు వృద్ధి చెందే ఆస్కారం ఉంది.
అఫ్లాటాక్సిన్ల విషప్రభావం లేని నాణ్యమైన మిరపకు మార్కెట్లో గిరాకీ ఎక్కువగా ఉండి ధర ఎక్కువగా పలుకుతుంది. ఎగుమతులకు అవకాశాలు కూడా మెరుగ్గా ఉంటాయి. మిరప ఎగుమతులు పెరిగితే నికరాదాయం గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి. ఈ పద్ధతుల్ని పాటించడం వలన పొరుగు దేశాలకు కూడా ఎగుమతి చేయవచ్చు.
చాలా సంతోషమమ్మా, మీ వల్ల చాలా సంగతులు తెలుసుకున్నాము. ధన్యవాదాలమ్మా.
మీరు వీలైనప్పుడు జర మా ఊరికి వచ్చి మరికొందరు రైతు సమస్యలను, సలహాలను, సూచనలను ఇచ్చి పరిష్కరించాలని కోరుకుంటున్నాం మేడం.
తప్పకుండా వస్తాం.
గృహ విజ్ఞాన తరంగిణి ఇవే చేలుక బుర్లు.
గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు.
గుడ్ మార్నింగ్ పిల్లలు, నేను ఈరోజు చెవి, ముక్కు, గొంతు సమస్యల గురించి చెప్పడానికి వచ్చాను. శ్రద్ధగా వినండి.
అలాగే డాక్టర్ గారు.
మనకు ముక్కు నుండి రక్తం ఎందుకు వస్తుందో తెలుసా పిల్లలు?
తెలుసు డాక్టర్ గారు. ఏదైనా బలమైనది ముక్కు పైన తగిలినప్పుడు, బలమైన పని చేసినా, శరీరంలో వేడి ఎక్కువైనా మనకు ముక్కు నుండి రక్తం కారుతుంది డాక్టర్ గారు.
మీరు చెప్పిన కారణాలు సరైనవే పిల్లలు. ఈ కారణాలు కాకుండా ఇంకా ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటంటే, రక్తపోటు ఎక్కువ అయినా, ఎత్తైన ప్రదేశంలో ఉన్నా, ఎక్కువ ఒత్తిడితో ముక్కును చీదినా ముక్కులో నుంచి రక్తం వస్తుంది.
అవునా డాక్టర్ గారు? మరి ముక్కు నుండి రక్తం కారితే మనం ఏం చేయాలి డాక్టర్ గారు?
మనకు ముక్కు నుండి రక్తం కారితే కొంచెం ముందుకు వంగి కారుతున్న రక్తం గొంతులోనికి పోకుండా చూసుకోవాలి. ఒక ప్రక్క ముక్కు నుండి రక్తం వస్తుంటే ఆ ముక్కు నరానికి పై భాగంలో గట్టిగా ఒత్తి పట్టుకోవాలి. ఐస్ గాని లేక చల్లటి బట్టను ముక్కుపై ఉంచాలి. దీని ద్వారా ముక్కుకు సంబంధించిన రక్తనాళాలు సంకోచించడం జరుగుతుంది. రెండు ముక్కు రంధ్రాల నుండి రక్తం వస్తున్నప్పుడు ముక్కులు రెండింటిని గట్టిగా నొక్కి పట్టుకోవాలి. కనీసం 10 నిమిషాల పాటు పట్టుకుని ఉంచాలి. ఇంకా అలాగే రక్తం వస్తున్నట్టయితే ఇంకా 10 నిమిషాల పాటు నొక్కి పట్టుకోవాలి.
అలాగే డాక్టర్ గారు.
మరి చెవిలో చీము ఎందువలన వస్తుందో మీకు తెలుసా పిల్లలు?
తెలియదు డాక్టర్ గారు.
చెవిలో కర్ణబేరి అనగా చెవిలోని సన్నని పొర పగిలి అక్కడ సూక్ష్మ క్రిములు చేరి చీము తయారు చేస్తాయి. ఇది సరిగ్గా చికిత్స చేయకపోతే పూర్తిగా చెవుడు అప్పుడప్పుడు మెదడుకు పాకి మెదడు వ్యాపు వ్యాధి లక్షణాలు కలుగుతాయి.
ఆ వ్యాధి లక్షణాలు ఏమిటి డాక్టర్ గారు?
ఒక చెవి లేదా రెండు చెవుల్లోంచి చీము నీరు లేదా దుర్వాసనతో చీము వస్తుంటాయి. జలుబు చేసినప్పుడు ఎక్కువ అవుతుంటుంది. చెవి నొప్పి, చెవి పోటు, అలాగే జ్వరం కూడా రావచ్చు.
మెదడు వాపు వ్యాధి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు?
నీరు చెవిలో పోనివ్వకూడదు. దూది పెట్టి స్నానం చేయించాలి. ఈదనివ్వకూడదు. చిన్న పుల్లకి దూది చుట్టి కనిపించినంత మేరకు చీము తుడిచి శుభ్రం చేయాలి. నూనె, పసర్లు పోయనివ్వకూడదు. డాక్టర్ల సలహాలపై చెవిలో మందులు వేయాలి. సైనసైటిస్ అంటే ఏమిటి, అది ఎందుకు వస్తుందో మీకు తెలుసా పిల్లలు?
తెలియదు డాక్టర్ గారు.
కపాలంలో గాలితో నిండిన క్యావిటీలను సైనస్ అంటారు. సైనస్ మ్యూకస్ మెంబ్రేన్ అనబడే మెత్తటి పొరతో కప్పబడి ఉంటాయి. ఈ మ్యూకస్ మెంబ్రేన్ ఒక పలుచటి ద్రవ పదార్థాన్ని తయారు చేస్తుంది. ఇవి ముఖ్యంగా ఊపిరి పీల్చుకున్నప్పుడు శరీరంలోకి ప్రవేశించిన గాలిని సరైన ఉష్ణోగ్రత మరియు తేమ కల్పించడానికి తయారు చేయబడ్డాయి. అందువల్ల ఆర్బిట్ మరియు క్రేనియంలోని వివిధ భాగాలు ఉష్ణోగ్రతలోని తేడాల వల్ల దెబ్బతినకుండా వాటిని తగిన ఉష్ణోగ్రత కల్పించడానికి తోడ్పడతాయి. సైనస్లు కపాలంలో ఎముకలలో గాలిని ఉంచడం వల్ల వాటి బరువును తగ్గిస్తాయి. ఇవి మాట్లాడేటప్పుడు తగిన శబ్దం రావడానికి కూడా తోడ్పడతాయి. అన్ని రకాల శ్వాసకోశ అంటువ్యాధులు సైనస్ల పైన ప్రభావం చూపుతాయి. ఒకవేళ సైనస్లు ఎటువంటి అడ్డు లేకుండా ముక్కు రంధ్రాలలోనికి తెరుచుకున్నట్లయితే అంటు త్వరగా తగ్గిపోతుంది. కానీ సైనస్ల నుండి స్రవించు స్రవాలు వాటి మార్గంలో అడ్డు వల్ల అంటు వ్యాప్తి చెందవచ్చు. దీనినే సైనసైటిస్ అంటారు. కొన్నిసార్లు ఈ అంటు చాలా ప్రమాదకరంగా కూడా మారవచ్చు.
సైనసైటిస్ లక్షణాలు ఏమిటి డాక్టర్ గారు?
సైనస్లు ఉన్న భాగాల్లో నొప్పి మరియు ఒత్తిడి, చీముతో కూడిన స్రవాలు ముక్కు నుండి బయటకు వచ్చుట, ముక్కు దిబ్బడ.
సైనసైటిస్ ఏ కారణాల వల్ల వస్తుంది డాక్టర్ గారు?
ముక్కులో వచ్చే ఇన్ఫెక్షన్స్, సైనస్ ను కప్పబడిన మ్యూకస్ మెంబ్రేన్ ముక్కులోని మ్యూకస్ మెంబ్రేన్ తో సంబంధం కలిగి ఉంటుంది. అందువలన ఎటువంటి అంటు అయినా ముక్కు నుండి చాలా సులభంగా సైనస్ కు చేరుతుంది. ఈ సైనస్ ముక్కు రంధ్రాల్లోకి తెరుచుకొని ఉంటే అంటు త్వరగా తగ్గిపోతుంది. ఒకవేళ వాటిలో ఏదైనా అడ్డు ఉంటే అంటు త్వరగా తగ్గిపోదు. ఇది ముఖ్యంగా వైరస్ వల్ల వస్తుంది. నాజల్ కేవిటీలో ద్రవాలు నిల్వ ఉండటం, ఒక్కోసారి ముక్కులోని ద్రవాలు చిక్కదనం వల్ల లేదా ఏదైనా అడ్డు ఉండటం వల్ల నాసోఫారింగ్స్ లోకి వెళ్లకుండా ఉండి అవి అంటు కలుగజేస్తాయి. దీనిపై వాతావరణం ప్రభావం కూడా ఉంటుంది. వాతావరణం తేమగా మరియు చల్లగా ఉన్నప్పుడు సైనసిటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. పుష్టికరమైన ఆహారం తీసుకోకపోవడం, మీజిల్స్, చికెన్ పాక్స్, కోరింత దగ్గు వంటి అంటువ్యాధులతో బాధపడటం మరియు డయాబెటీస్ వంటి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నప్పుడు కూడా సైనసిటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
మరి సైనసైటిస్ కి చికిత్స లేదా డాక్టర్ గారు?
ఉంది. వైద్యుని సహకారంతో అమాక్సిసిల్లిన్ లేదా ఆంపిసిల్లిన్ మందులు ఇవ్వవచ్చు. పెన్సిలిన్ మందులకు రోగి అలర్జీ కలిగి ఉన్నట్లయితే ట్రైమిథోఫ్రేమ్ లేదా సల్ఫోమిథాక్సజోల్ మందులు ఇవ్వవచ్చు. ఓరల్ డిక్సోరాల్ మరియు డిమోటాప్ ఇవ్వవచ్చు. సెలైన్ ఇరిగేషన్ వలన గట్టిగా ఉన్న స్రవాలు మెత్తబడి బయటకు స్రవించే అవకాశం ఉంది. అంటే స్టీమ్ పీల్చుకొనుట ద్వారా మరియు ఎక్కువ ద్రవాలను లేదా పానీయాలను సేవించడం ద్వారా మరియు లోకల్ హీట్ ను కలిగించడం ద్వారా ముక్కు నుండి స్రవాలు బయటకు వచ్చి రోగికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. నాజల్ స్ప్రేలు రోగికి కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి. కానీ నాజల్ స్ప్రేలు అవసరం కంటే ఎక్కువ మోతాదులో ఉపయోగించినట్లయితే ముక్కు దిబ్బడ కలిగే ప్రమాదం ఉన్నది కాబట్టి రోగి జాగ్రత్తగా ఉపయోగించవలెను. సాధారణంగా సైనసిటిస్ మందుల ద్వారా తగ్గుతుంది. కానీ కొన్నిసార్లు మందులకు తగ్గనప్పుడు శస్త్రచికిత్స ద్వారా ఈ వ్యాధిని తగ్గిస్తారు.
మనకు గురక ఎందుకు వస్తుంది డాక్టర్ గారు?
ఓ అధ్యయనం ప్రకారం ప్రపంచ జనాభాల్లో కనీసం 40% మంది గురక పెట్టేవారే. పిల్లల్లో సైతం ఇది కనబడుతుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ గురక ఎక్కువ అవుతుంది. అలాగే బరువు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య పెరుగుతుంది. శ్వాస లోపలికి తీసుకునేటప్పుడు ముక్కు నుంచి స్వరపేటిక వరకు ఎక్కడైనా నాళాలు సన్నబడ్డా, శ్వాస ద్వారాలు మూసుకుపోయినా, గాలి లోపలికి బలవంతాన తీసుకున్నప్పుడు వచ్చే శబ్దమే గురక. నిద్రలో బలవంతాన తీసుకున్న గాలిని తిరిగి సన్నని శ్వాస నాళాల ద్వారా బయటికి నెట్టడం కష్టమై నిశ్వాస నోటి ద్వారా కూడా జరుగుతుంటుంది. అప్పుడు పెదాలు కంపించి కొన్ని రకాల శబ్దాలు వస్తుంటాయి. ముక్కు దూలం వంకరగా ఉన్నా, టాన్సిల్స్ ఉన్నా శ్వాస మార్గం సన్నబడుతుంది. టాన్సిల్స్ ఉంటే తీయించాలి. థైరాయిడ్ వ్యాధి ఉన్న వాళ్ళు థైరాయిడ్ హార్మోన్లు తీసుకోవాలి. నిద్ర, నిద్రకు సంబంధించిన రుగ్మతపై అవగాహన పెరుగుతున్న తరుణంలో శ్వాస సంబంధిత వ్యాధులు గురక ఈ రుగ్మతలో భాగమై ఉంటుంది. నిద్రలో 10 సెకండ్ల పాటు శ్వాస ఆగిపోవడాన్ని యాప్నియా అంటారు. 50% కంటే తక్కువ గాలి పీల్చడాన్ని హైపోప్నియా అని అంటారు.
గురక లక్షణాలు ఏమిటి డాక్టర్ గారు?
గురక, నిద్రాభంగం, వేకువజామున తలపోటు, పగటి నిద్ర, పని మీద ఏకాగ్రత లేకపోవడం, వ్యక్తిత్వంలో మార్పులు, యాక్సిడెంట్లకు గురి కావడం, రాత్రి వేళల్లో ఎక్కువ మూత్రం, హై బీపీ, హార్ట్ అటాక్స్ వంటి లక్షణాలు కలిగి ఉంటారు.
ఈ వ్యాధి నిర్ధారణ పద్ధతి ఏమిటి డాక్టర్ గారు?
స్లీప్ స్టడీ ద్వారా అబ్స్ట్రక్టివ్ లేదా సెంట్రల్ స్లీప్ యాప్నియాను గుర్తించవచ్చు. ఈ పరీక్ష రాత్రి వేళల్లో నిర్వహిస్తారు. కనీసం 7 నుండి 8 గంటల పాటు నిద్రలో వివిధ అంశాలను గుర్తించవచ్చు. యాప్నియా, హైపోప్నియా, బీపీ, ఆక్సిజన్ మరియు గుండె వేగం, శ్వాస వేగం, ఛాతి కదలికలు, ఏ పొజిషన్లో పడుకున్నది, కాళ్ల కదలికలు, గురక వంటి వాటిని రికార్డు చేసి ఎంత ఉధృతంగా ఉందో తెలుసుకోవాల్సి ఉంటుంది.
ఈ వ్యాధికి చికిత్స లేదా డాక్టర్ గారు?
ఉంది. బిఎంఐ చికిత్స, బాడీ మాస్ ఇండెక్స్ 20 నుండి 25 లోపు ఉండేట్లు చూసుకోవాలి, బరువు తగ్గడం, థైరాయిడ్, టాన్సిల్స్, అడినాయిడ్స్ సమస్యలను మందులతో లేదా శస్త్రచికిత్స ద్వారా నయం చేసుకోవడం, అప్పటికీ గురక తగ్గకపోతే యుపులో ప్యాలటో ఫారింజియో ప్లాస్టీ అనే శస్త్రచికిత్స అవసరం పడుతుంది. ఫెయిల్ అయిన వారిలో కంటిన్యూయస్ పాజిటివ్ ఎయిర్వేస్ ప్రెషర్తో శ్వాస మార్గాలను వెడల్పు చేయడం, తద్వారా శ్వాస ప్రక్రియ సజావుగా జరిగేట్లు చూడవచ్చు. ఈ చికిత్స వల్ల బరువు తగ్గడం, గురక, పీపీ వంటివి తగ్గడమే కాకుండా దినచర్య కూడా చాలా చురుకుగా ఉండేట్లు చేస్తుంది.
ఇన్ని మంచి విషయాలను చెప్పినందుకు మీకు చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు.
ధన్యవాదాలు.
ఆరోగ్య రుచులకు స్వాగతం. ఈ వారం మన ఆరోగ్య రుచులలో పాలకూర చపాతి తయారీ విధానం తెలుసుకుందామా? శ్రోతలు పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉంటే కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఒకసారి వినేద్దాం. పాలకూర చపాతీ తయారీకి కావలసిన పదార్థాలు: పాలకూర 200 గ్రాములు, గోధుమ పిండి 2 కప్పులు, వెల్లుల్లి రెబ్బలు 3 నుండి 4, పచ్చిమిర్చి 5 నుండి 10, ఉప్పు రుచికి సరిపడా. అందరూ రాసుకుంటున్నారు కదా, మీ అందరి కోసం కావలసిన పదార్థాలు మరోసారి శ్రోతలు సరిచూసుకోండి. పాలకూర 200 గ్రాములు, గోధుమ పిండి 2 కప్పులు, వెల్లుల్లి రెబ్బలు 3 నుండి 4, పచ్చిమిర్చి 5 నుండి 10, ఉప్పు రుచికి సరిపడా. అందరూ రాసుకుంటున్నారు కదా, మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదామా? ముందుగా పాలకూరను శుభ్రంగా కడిగి కొద్దిగా ఉప్పు చిలకరించి ఉడికించాలి. ఆకుకూర మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఎక్కువ నీటిని తొలగించాలి. ఆకుకూర చల్లగా మారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా ముద్దలా చేసుకోవాలి. పాలకూరతో పాటు అల్లం మరియు పచ్చిమిర్చి కూడా వేసి నీళ్లు పోయకుండా పేస్ట్ చేయాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గోధుమ పిండి, ఉప్పు వేసి పిండిని మెత్తగా కలుపుకోవాలి. తర్వాత పిండిలోనే ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆకుకూరను కూడా వేసి మొత్తం పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి. నీరు సరిపోయినంత మాత్రమే వేసి కలుపుకోవాలి. 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత పిండి నుండి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని చపాతీల్లా రోల్ చేసుకోవాలి. ఇలా అన్ని చపాతీలను చేసుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి చపాతీలను ఒక్కొక్కటిగా వేసి రెండు వైపులా బాగా కాల్చాలి. అంతే, పాలక్ చపాతీ రెడీ. అందరూ రాసుకుంటున్నారు కదా, మీ అందరి కోసం తయారీ విధానం మరోసారి శ్రోతలు సరిచూసుకోండి. ముందుగా పాలకూరను శుభ్రంగా కడిగి కొద్దిగా ఉప్పు చిలకరించి ఉడికించాలి. ఆకుకూర మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఎక్కువ నీటిని తొలగించాలి. ఆకుకూర చల్లగా మారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా ముద్దలా చేసుకోవాలి. పాలకూరతో పాటు అల్లం మరియు పచ్చిమిర్చి కూడా వేసి నీళ్లు పోయకుండా పేస్ట్ చేయాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గోధుమ పిండి, ఉప్పు వేసి పిండిని మెత్తగా కలుపుకోవాలి. తర్వాత పిండిలోనే ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆకుకూరను కూడా వేసి మొత్తం పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి. నీరు సరిపోయినంత మాత్రమే వేసి కలుపుకోవాలి. 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత పిండి నుండి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని చపాతీల్లా రోల్ చేసుకోవాలి. ఇలా అన్ని చపాతీలను చేసుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి చపాతీలను ఒక్కొక్కటిగా వేసి రెండు వైపులా బాగా కాల్చాలి. అంతే, పాలక్ చపాతీ రెడీ. పాలకూర చపాతీలో పోషక విలువలు మరియు ఆరోగ్య లాభాలు. పోషక విలువలు: కార్బోహైడ్రేట్లు 1 గ్రాము, ప్రోటీన్లు 0.4 గ్రాములు, సోడియం 24 మిల్లీగ్రాములు, పొటాషియం 167 మిల్లీగ్రాములు, ఇనుము 1 మిల్లీగ్రామ్. ఆరోగ్య లాభాలు. పాలకూర కంటికి చాలా మంచిది. ఇది క్యాన్సర్ ను నివారిస్తుంది. గుండె జబ్బులకు కూడా ఇది చాలా మంచిది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. విన్నారు కదా పాలకూర చపాతీలోని పోషక విలువలు మరియు ఆరోగ్య లాభాలు. వచ్చే వారం మరో రుచికరమైన వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
విజ్ఞానగానికి స్వాగతం. గతవారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గతవారం మొదటి ప్రశ్న, శరీరంలో ఇనుము ధాతువు లోపం వల్ల ఏ వ్యాధి కలుగుతుంది? ఏ అనీమియా, బి థైరాయిడ్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ అనీమియా. గతవారం రెండవ ప్రశ్న, ఆస్టియోపోరోసిస్ వ్యాధి ఎక్కువగా ఎవరిలో కనిపిస్తుంది? ఏ స్త్రీలు, బి పురుషులు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ స్త్రీలు. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు ఎవరూ లేరు. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపినవారు చెల్లం వెంకటరాజన్, బద్దెనపల్లి, శ్రీమతి అనురాధ వర్మ, మోహన్ వర్మ, హైదరాబాద్. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. వీరందరికీ మా చేను కబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞానగనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలు ఏంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, కపాలంలో గాలితో నిండిన క్యావిటీలను ఏమంటారు? ఏ సైనస్, బి మ్యూకస్ మెంబ్రేన్. ప్రశ్న మరోసారి, కపాలంలో గాలితో నిండిన క్యావిటీలను ఏమంటారు? ఏ సైనస్, బి మ్యూకస్ మెంబ్రేన్. రెండవ ప్రశ్న, 50% కంటే తక్కువ గాలి పీల్చడాన్ని ఏమంటారు? ఏ ఆప్నియా, బి హైపోప్నియా. ప్రశ్న మరోసారి, 50% కంటే తక్కువ గాలి పీల్చడాన్ని ఏమంటారు? ఏ ఆప్నియా, బి హైపోప్నియా. గతవారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని, మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరోసారి 9550704672కి SMS చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.